యాత్రా గీతం, నా కళ్ళతో అమెరికా, మోంటరే. మోంటరే శాంతాక్రూజ్కి దక్షిణంగా 40 మైళ్లలోను, శాన్ ఫ్రాన్సిస్కో నుంచి దాదాపు 120 మైళ్ల దూరంలోనూ ఉంటుంది. చిన్న చిన్న ద్వీపాలతో, చమక్కుమనే రాళ్ల తీరాలను చుట్టుముట్టిన సైప్రస్ చెట్ల సహజ సిద్ధమైన అందంతో అలరారే మోంటరే పలు కళాకారులకి స్ఫూర్తిదాయకమైన ప్రదేశం. 1962 నోబెల్ బహుమతి గ్రహీత, గొప్ప అమెరికన్ నవలా రచయిత అయిన జాన్ స్టీన్బెక్ స్వస్థలం ఇదే. ఆయన రచనల్లో అడుగడుగున ఈ ప్రాంతపు ప్రసక్తి కనిపిస్తుంది. కొన్నిటికి ఇదే భూమిక కూడా. ఇక ట్రెజర్ ఐలాండ్ వంటి అద్భుత నవలా రచయిత రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్ కొంతకాలం ఈ ప్రాంతంలోనే నివసించి మోంటరే పరిసర ప్రాంతాల గురించి ద ఓల్డ్ పసిఫిక్ క్యాపిటల్ అనే పేరుతో వ్యాసం రాశాడు. అసలు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నప్పుడే ట్రెజర్ ఐలాండ్కు అంకురార్పణ జరిగిందని కూడా ప్రతీతి. ప్రయాణం. మంచి నునువెచ్చని ఎండాకాలం, ఒక జూలై నెలలో 2-3 రోజులు గడిపేందుకు అనువైన ప్రదేశంగా మోంటరేని ఎంచుకున్నాం. మా ఊరు నుంచి దాదాపు 85 మైళ్ళు ఉంటుంది. మహా అయితే గంటన్నర 2 గంటల్లో వెళ్ళిపోవచ్చు. ముఖ్యంగా అక్కడ ఉన్న బే అక్వేరియం, సముద్ర తీరాలు, 17 మైల్స్ డ్రైవ్ తప్పనిసరిగా చూడాల్సినవి. ఇక హోటళ్ల చెక్ఇన్ టైం 3:00 నుంచి ప్రారంభం, చెక్అవుట్ 11:00 కాబట్టి మేం సాధారణంగా ఉదయమే ఇంటి నుంచి బయలుదేరిపోయి 1:00 హోటల్లో చేరే సమయం వరకు ఏదో ఒక అట్రాక్షన్ని ప్లాన్ చేసుకుంటాం. అలాగే తిరిగి వచ్చేసే రోజు 9:00 చెక్అవుట్ చేసి ఆ రోజంతా చుట్టూనో దారిలోనో చూసుకుంటూ వస్తాం. అలా అయితే హోటల్కి కేవలం 2 రాత్రులు పెట్టుకున్న 3 రోజులు పూర్తిగా తిరిగినట్టు అవుతుంది. ఇక ఆ రోజు బాగా ఉదయానే ఇంటి దగ్గర త్వరగా బయలుదేరి 9:30 ఆక్వేరియం ఎంట్రన్స్కి చేరుకున్నాం. అప్పట్లో పెద్దవాళ్ళకి టిక్కెట్టు దాదాపు $33, పిల్లలకి $20. ఇప్పుడైతే పెద్దవాళ్ళకి దాదాపుగా $60, చిన్నపిల్లలకి దాదాపుగా $45. మోంటరే బే అక్వేరియం. అక్వేరియం అంటే మన దగ్గరలాగా చిన్న చిన్న తొట్లలో చిన్న చిన్న చేపలని ఊహించుకుంటే పొరపాటే. 2 అంతస్తుల్లో అన్నీ కలిపి దాదాపు 200 రకాల చేపలు, సముద్ర పక్షులు, ఆక్టోపస్సులు, ఆల్చిప్పలు, సముద్ర జంతువులు, ఒక్కటేమిటి అతిపెద్ద షార్క్ చేపల దగ్గర నుంచి అతి చిన్న నీటి గుర్రం వరకు అన్నీ చూడొచ్చు ఇక్కడ. ఇక తొట్టెలైతే కొన్ని మొత్తం గదంతా వ్యాపించి ఉంటాయి. 2 అంతస్తుల్ని కలుపుతూ పైనుంచి కింద వరకు కూడా ఉన్న కొన్ని గాజు తొట్లని ఏ అంతస్తులో నుంచైనా చూడొచ్చు. కొన్ని కింద నడుస్తూ ఉంటే తల మీద గాజు అద్దాల వెనక ఉంటాయి. ఇదే రకం అక్వేరియంని మేము సింగపూర్లో చూసాం. అయితే అంతకంటే ఇదే పెద్దదని చెప్పుకోవచ్చు. మొదటిసారి ఈ అక్వేరియం చూసిన వారెవరికైనా అలా మన తల మించి సముద్రచరాలు తిరుగుతూ ఉంటే మనమే సముద్ర అంతర్భాగంలోకి వెళ్ళిన అత్యద్భుత అనుభూతి కలుగుతుంది. ఇక ముఖ్యంగా అత్యంత సుందరమైన జెల్లీ ఫిష్లు తమ గొడుగుల వంటి మెత్తటి దేహాలతో నాట్యమాడుతున్నట్లు కదులుతూ కనువిందు చేస్తాయి. నాకు అక్కడ ఒకచోట ఎగ్జిబిట్లలో రాసి ఉన్న ప్రసిద్ధ కవి నెరుడా వాక్యం బాగా నచ్చింది. అదేమిటంటే, ఐ స్పిన్ ఆన్ ద సర్కిల్ ఆఫ్ వేవ్ అపాన్ వేవ్ ఆఫ్ ద సీ అనేది. ఇక అక్వేరియం మొత్తం తిరిగి చూడటానికి, మధ్య మధ్య జలచరాల ఫీడింగ్ టైమింగ్స్లో ఆగడానికి, విశేషాలు తెలిపే ఆడిటోరియం షోలు చూడడానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పడుతుంది. కానీ మేము 7 రోజు వరకు మాత్రమే అక్వేరియంని ప్లాన్లో పెట్టుకున్నందువల్ల 17:00 సమయానికి మొత్తం తిరిగి చూసి బయటికి వచ్చేశాం. దగ్గర్లోనే ఉన్న డౌన్ టౌన్కి వెళ్ళి భోజనాలు కానిచ్చి తిరిగి మళ్ళీ సముద్ర తీరానికి వచ్చాం. అక్కడ కారుని కాయిన్ పార్కింగ్లో పెట్టడానికి మాకు చిల్లర కావాల్సి వచ్చింది. ఎదురుగా కనిపిస్తున్న షాపింగ్ మాల్లోకి వెళ్ళాం. అక్కడి పెద్ద చాక్లెట్ల దుకాణంలో ఏవో కొని చిల్లర తీసుకున్నాం. మా వరు అక్కడే ఉన్న మినీ గోల్ఫ్ చూసి రానని ముండికేసింది. ఇక ఒక గంట అందరం మినీ గోల్ఫ్ ఆడి బయటకొచ్చాం. ఇంతలో పిల్లలు మళ్ళీ రిక్షా అని సరదా పడితే, సరే మరి సముద్ర తీరంలో అట్నుంచిటికి అంతా చూసేద్దామని రిక్షాని అద్దెకి తీసుకున్నాం. రిక్షా కయాక్. అయితే ఇక్కడ రిక్షా అద్దెకి తీసుకున్న ప్రదేశం నుంచి కొంత దూరం మామూలు రోడ్డు సందుల్లో నుంచి తొక్కుకుంటూ వెళ్ళాలి. పైగా ఎత్తుపల్లాలతో కొండ ఎక్కి దిగేలాంటి రోడ్లు. రిక్షాని సరిగా బ్యాలెన్స్ చేసుకోవడానికి బాగా కష్టపడ్డారు వీళ్ళు ఈసారి. కాసేపు నేను తొక్కవలసి వచ్చింది. అక్కడి నుంచి మరో మైలు దూరంలో దిగేందుకు అనువుగా అలలు లేకుండా ఉన్న బీచ్లో కయాక్లు అద్దెకి తీసుకుని సముద్ర విహారానికి బయలుదేరారు. అక్కడ దగ్గరలో సముద్రం లోపలికి నీళ్లు చొచ్చుకుని వచ్చినందువల్ల అలలు లేవని ధైర్యంగా బయలుదేరారు ముందు. తీరా కయాక్ తీసుకుని కాస్త ముందుకి కొండ అంచును చుట్టుకుని వెళ్లేసరికి పెద్ద పెద్ద అలలు రావడం మొదలెట్టాయట. ఎక్కడ కయాక్ బోల్తా పడుతుందోనని భయపడి వెనక్కి వచ్చేశారు. అయినా గాలివాటికి ఎదురు రావాల్సి ఉండడం వల్ల వీళ్లకు ఇదంతా చేయడానికి గంట పట్టింది. ఒడ్డున వరు నేను గూళ్ళు కడుతూ చల్లని ఇసుకలో తువ్వాళ్లు పరిచి కూచున్నాం. కొంచెంసేపు పక్కనే ఆనుకుని ఉన్న చిన్న గుట్టమీద పార్కులోకి ఎక్కి దాన్ని చుట్టుకుని వస్తున్న వేళని చూశాం. పైనుంచి సముద్ర తీరంలో మనం ఉన్నాము. మన చుట్టూ సముద్రం మాత్రమే ఉండి ఒక చిన్న భూభాగం మీద ఉన్నాము అన్న భ్రాంతి కలిగింది. తిరిగి వచ్చేటప్పుడు రిక్షా తొక్కేందుకు వీళ్లకు ఓపిక లేకపోయింది. కొంత దూరం అందరం రిక్షాని తోసుకుంటూ నడుచుకుంటూ వచ్చాం. బిల్లు షాపువాడికి చెల్లించి మేము నడిచి వచ్చామన్నమాట. ఇప్పుడు తలుచుకుంటే బాగా నవ్వొస్తుంది, కానీ అప్పుడు బాగా అలసిపోవడంతో ఎప్పుడెప్పుడు హోటల్కెళ్ళి నిద్రపోతామా అని అనిపించింది. సాయంత్రమయ్యేసరికి రివ్వున చలిగాలొకటి కాళ్లని వెనక్కి తోసేస్తూ సముద్ర తీరాన్ని ఆనుకుని ఉన్న డౌన్టౌను సాయంత్రపు షికార్లకి జనం సందడితో త్వరగా ముస్తాబవుతోంది. మేము హోటల్కి చేరి తిరిగి స్నానాలు చేసి మళ్ళీ బయటికి వద్దామని అనుకున్నాం. స్నానాలు కాగానే తినడం అని కూడా అనకుండా ముసుగుపెట్టి నిద్రపోయారు పిల్లలు. మా బస సముద్ర తీరానికి కాస్త లోపలికి దూరంగా ఉండడం వల్ల ఈసారి రాత్రిపూట సముద్రాన్ని చూడలేదు. అదీగాక మర్నాడు ఉదయానికి మేం సముద్రం లోపలికి వెళ్లే క్రూయిజ్ ట్రిప్ని బుక్ చేసుకున్నందువల్ల పెందరాళ్లే నిద్రకి ఉపక్రమించాం. వేల్ వాచింగ్. మర్నాడు ఉదయానే హార్బర్కి దగ్గరలో ఉన్న క్రూయిజ్ బయలుదేరే ప్రదేశానికి చేరుకున్నాం. మేము ఉదయం 9 గంటలకు బయలుదేరితే తిరిగి రావడానికి 1 గంట 2 అవుతుంది. మొత్తం 4-5 గంటల్లో మధ్య 2 గంటలు వేల్ వాచింగ్. టిక్కెట్టు అప్పట్లో మనిషికి దాదాపు $50. నాకు తెలిసి ఇంతవరకు సముద్రంలోకి అంత దూరం వెళ్లడం అదే మొదటిసారి. నేను ఊరికే అలా కనుచూపు మేరలో తిప్పి తీసుకొచ్చేస్తాడని అనుకున్నాను. అదీగాక మేము వెళుతున్న పెద్ద సైజు ఫిషింగ్ ట్రాలర్ లాంటి పెద్ద బోట్ని చూడంగానే మంచి హుషారు కూడా వచ్చింది అందరికీ. అందులోనే చిన్న స్నాక్ స్టాల్, బయట పైన చూసేందుకు సీట్లు, కింద డెక్ అన్నీ ఉన్నాయి. మంచి ఎండ కాస్తోంది. అయినా ఒక స్వెట్టర్ తెచ్చుకోమన్నారు క్రూయిజ్ వాళ్ళు. మేము నవ్వుకున్నాం, ఇంత ఎండలో స్వెట్టర్ ఎందుకని. ఆ స్వెట్టర్ ఎందుకో మరో 10 నిమిషాల్లో అర్థమైంది మాకు. కరెక్టుగా బోటు తీరం వదిలిన 10 నిమిషాల్లో మా చుట్టూ మేం తప్ప ఇంకేమీ కనిపించని పొగమంచు కమ్మేసింది. దాంతోపాటే మంచుగడ్డలు చుట్టుముట్టినట్లు విసురుగా చలిగాలి మొదలైంది సముద్రం మీద. మేం వెంటనే లోపలికి పరిగెత్తాం. ఉన్న స్వెట్టర్లు తొడుక్కున్న ఆగని చలిలో మా అవస్థ చూసి బోటువాడు మా కసిన్ని వెచ్చని కోట్లు తెచ్చి ఇచ్చి, ఇంకా చల్లగా ఉంటే లోపల గాజు అద్దాల్లో కూర్చోమన్నాడు. ఇక మంచును చీల్చుకుంటూ ఎదురుగా కనిపించని మరో నీలిలోకంలోకి వేగంగా దూసుకుపోతుంది మా బోటు. దాదాపు అరగంట తర్వాత మంచు వీడి సముద్రం ప్రశాంతంగా కనిపించింది. చుట్టూ సముద్రపు నీలిరంగు పూసుకుని కనిపించకుండా ఎక్కడో వందలాది అడుగుల్లో దాక్కున్న భూమి ఆనవాలుని వెక్కిరిస్తూ కళ్లల్లోకి సూటిగా ఎండమెరిపించే తళుక్కు ఆకాశం, అలల ఒంటిమీద నీటి చల్లదనానికి వణుకుతూ పొగలేలేస్తున్న తెల్లని ఆవిరి, ముందుగా దారిలో అక్కడక్కడా ఉన్న పీపా స్తంభాల మీద ఎక్కి దిగుతూ సేద తీరుతూ ఉన్న సీ లయన్లు బాగా కనువిందు చేశాయి. ఇక పూర్తిగా 2 గంటలసేపు సముద్ర అంతర్భాగంలోకి ప్రయాణించాక బోట్ని నిలిపివేసి నిశ్శబ్దంగా వచ్చే వేల్స్ కోసం ఎదురుచూశాం. మొదటిది కనిపించగానే అందరూ ఆనందంతో కేరింతలు కొట్టారు. చాలా చాలా పెద్దవి వేల్స్. ఒక్కసారి పైకి లేచిపడ్డాయంటే మా పడవంతా తలకిందులయ్యే నీళ్లు పైకి లేస్తున్నాయి. అందుకే కాబోలు తగు జాగ్రత్తగా వాటికి తగిన దూరంగా ఆపి ఉంచారు మా పడవని. గంటపాటు అలలమీద ఊరిస్తున్న ఆకాశాన్ని అందుకోవడం కోసం అన్నట్లు ఎగిరి దుముకుతున్న వేల్స్తో పాటు మేము ఆనందపరవశులమై చూశాం. తిరిగి మళ్ళా వెనక్కి వచ్చేసరికి 2 గంటలు పట్టింది. అయితే చిన్న అపశృతి మాకు. అలలమీద ఎత్తిపడేస్తూ సాగిన ప్రయాణానికి నాకు మా కోమలకి బాగా సుస్థి చేసింది. వాంతులు పట్టుకున్నాయి. ఇదే సీసిక్నెస్ అంటారు కాబోలు. పడవలో మాకు లంచ్ టైం అవుతున్నా మేము ఏమీ తినే స్థితిలో లేము. అదొక్కటి తప్ప నిజంగా సముద్రంలోకి వెళ్లడం ఒక గొప్ప సాహస కార్యం. మంచుగడ్డలాంటి పసిఫిక్ సముద్రంలోకి మరీను. సర్ఫింగ్ బీచ్. ఆ సాయంత్రం అక్కడికి మరో 5-6 మైళ్ల దూరంలో ఉన్న సముద్ర తీరానికి వెళ్ళాం. పెద్ద పెద్ద విశాలమైన అలల సర్ఫింగ్ బీచ్ అది. సాయంత్రపు నారింజ వెలుతురు అలలమీద తళుక్కున మెరుస్తోంది. ఈ తీరం ఒడ్డుకి కొంచెమే దిగువన ఉంది. అందుకే ఒడ్డున నించుంటే అలలు మనుషులంత ఎత్తు ఎగిసిపడుతున్నాయి. చాలా విశాలంగా దూరం నుంచి వంపు తిరుగుతూ దగ్గరికొచ్చే కొలది నెమ్మదిస్తూ ఏటవాలు కిరణాల్లా ఎగిసిపడుతున్న అలలు. సర్ఫింగ్ చేసేవారు, వారిని చూస్తూ ఆనందించేవారు దాదాపు 100 మంది వరకు ఉన్నారు బీచ్లో. పిల్లలు ఇక్కడే ఇక్కడే అంటూ నీళ్లలోకి దిగి మళ్ళీ చలీ చలీ అంటూ పరిగెత్తుకొచ్చారు 5 నిమిషాల్లో. నేను ఎదురుగా కనిపిస్తున్న సూర్యబింబపు ప్రతిరూపం, నీళ్లలో ముక్కలు చెక్కలవుతున్న దృశ్య పారవస్యంలో మునిగితేలాను. బయటంతా కాస్త వెచ్చగానే ఉన్న ఇసుక మాత్రం చల్లగానే ఉంది. తడవని ఇసుకే ఇలా ఉంటే ఇక తడిసిన ఇసుక గురించి చెప్పాలా? ఇక పొద్దుపోతుందనగా వెనక్కి బయలుదేరాం. బీచ్ రోడ్డు నుంచి తిరిగి మా హోటల్కి దగ్గరికి వచ్చే దారి విశాఖపట్నంలో రిషికండ నుంచి వచ్చే దారిలా ఏదో చిన్న కాలనీలను దాటుకుంటూ యూకలిప్టస్ చెట్లని దాటుకుని సాగుతుంది. కొంత దూరం ఇళ్ల మధ్య నుంచి కూడా వస్తాం. చాలా ఆనందంగా మా బస్సుకి చేరుకున్నాం. తీరా దిగాక సత్యకాళ్లకి బూట్లు లేవు. అదేమిటని చూస్తే కారులోనూ లేవు. అప్పుడు చల్లగా చెప్పాడు, కారు బయట బూట్లను దులిపి అక్కడే చప్టా మీద వదిలి వచ్చేశాను మర్చిపోయి అని. మేమసలే కారుని రోడ్డువారుగా పార్కు చేశాం. అక్కడ మా కారుతో పాటు మరో 25 కార్లు వరుసగా ఉన్నాయి. నేను మళ్ళీ వెనక్కి వెళదాం, కొత్త బూట్లు కదా అని అంటే, ఇంకా అక్కడ ఉంటాయా, ఎవరో పట్టుకుపోతారని తను. ఆహాహా, ఇది అమెరికా, ఇక్కడెవరూ అలా పట్టుకెళ్లరు అని నేను వాదన పెట్టుకున్నాం. మొత్తానికి అక్కడ బూట్లు గనక లేకపోతే ఇంకెప్పుడు నా మాట వినను అనే ఒప్పందం మీద 1/2 గంట ప్రయాణించి వెనక్కి వెళ్ళాం. నిజంగానే నేను చెప్పినట్లు ఎక్కడ వదిలాడో అక్కడే ఉన్నాయి బూట్లు. అవి చూడగానే సత్యమొహంలో చిరునవ్వు, నా మొహంలో కోపం తన్నుకొచ్చాయి. ఇంకెప్పుడు నా మాటే వినాలి అని ఒప్పందం గుర్తు చేయగానే, ఈవాల్టి వరకే మాత్రమే అన్నాను ఇందాక అని బుకాయించాడు. అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న మా పిల్లలు, "హమ్మయ్య, దొరికాయి డాడీ, లేకపోతే మాట వినడం మాట అటుంచి మమ్మీ ఈ ప్రయాణం అంతా గొడవ చేసేది" అన్నారు. రాత్రి భోజనానికి మా హోటల్కి ఎదురుగా ఉన్న ఏదో అమెరికన్ రెస్టారెంట్కి వెళ్ళి అయ్యిందనిపించి వచ్చాం. రోజంతా సరిగా తినలేదేమో, బాగా నిస్సత్తు వచ్చింది అందరికీ. అదృష్టం కొద్దీ పళ్ళు తెచ్చుకున్నందువల్ల కడుపు నింపుకుని నిద్రకుపక్రమించాం. మర్నాడే మేము తిరిగి వెళ్ళేది. అయితే ఆ రోజు 17 మైళ్ళ డ్రైవ్ చూసుకుని వెళ్ళడానికి ఉదయానే హోటల్ ఖాళీ చేశాం. 17 మైల్స్ డ్రైవ్. మాంటెరే నుంచి సముద్రం ఒడ్డునే పసిఫిక్ గ్రోవ్ మధ్య నుంచి సాగే దాదాపు 17 మైళ్ల దూరాన్ని 17 మైల్స్ డ్రైవ్ అనే పేరుతో పిలుస్తారు. వరసగా సముద్ర తీరాలు, గోల్ఫ్ కోర్సులు, భవంతులు దాటుకుంటూ వెళ్లే ఈ ప్రయాణంలో ఎక్కడెక్కడ ఆగాలో తెలిపే బుక్లెట్లు అన్ని వైపులా ఉండే ఎంట్రన్స్ చెక్పోస్టుల దగ్గర దొరుకుతాయి. లోపలికి ప్రయాణించాలంటే కారుకి రుసుము చెల్లించాలి. అప్పట్లో దాదాపు $10. ఆగుతూ ఫోటోలు వీడియోలు తీసుకుంటూ వెళితేనే దాదాపు 4-5 గంటలు పడుతుంది. ఇక అక్కడ ఉన్న షాపింగు, భోజనం వంటివి చేస్తే రోజు మొత్తం పట్టొచ్చు. మేము సముద్ర తీరాలకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాం. గేటు దగ్గర నుంచి చిన్న అడవి ప్రారంభమవుతుంది. దీన్ని డెల్ మోంటే ఫారెస్ట్ అంటారు. వంపులు తిరిగే రోడ్ల మించి కొద్దిగా లోపలికి వెళ్ళగానే ఒక్కొక్క తీరం చొప్పున కానవస్తుంది. మనకు ఇచ్చే టూరిస్ట్ మ్యాప్ ప్రకారం ఆ 17 మైళ్లలోనూ మొత్తం చూడాల్సినవి 21 విశేషాలు ఉంటాయి. కానీ అందులో సముద్ర తీర విశేషాలు 10-12 వరకు మాత్రమే ఉంటాయి. ఇందులో ముందుగా వచ్చేది స్పానిష్ బే. 1769 స్పానిష్ అన్వేషకుడైన డాన్ గ్యాస్పర్ డో పోర్టాలా మాంటెరే అన్వేషణలో భాగంగా తన సిబ్బందితో పాటు ఇక్కడ బస చేశాడట. అప్పటి నుండి ఈ తీరానికి ఆ పేరు వచ్చింది. ఈ చుట్టుపక్కల సముద్ర తీరాన్ని పెబుల్ బీచ్ అని కూడా అంటారు. నిజంగానే అన్నీ చిన్న సైజు నుంచి 2 అరచేతుల్లో పట్టేటంత, పాదం మోపగలిగేటంత, ఇంకాస్త పెద్దవి ఇలా ఉన్న గుండ్రని అందమైన రాళ్ళు ఈ తీరం నిండా. ఎవరో రోజుల తరబడి కూర్చుని అందంగా చెక్కినట్లు ఉంటాయి. సముద్రం దగ్గరికి వెళ్ళడానికి ఈ రాళ్లమించే నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడి రాళ్లని తీసుకెళ్లొద్దని బోర్డులుంటాయి. ఇలాంటి బీచ్ని నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు. చూడగానే మహాద్భుతంగా అనిపిస్తుంది. పిల్లలు రాళ్లని ఒకదానిమీదొకటి పేర్చి కాసేపు ఆడుకున్నారు. ఏదో ఒక కొండని సముద్రుడు తన పెద్ద అలల ఆయుధాలతో ఢీకొని అంతటినీ ఒకేలాంటి రాళ్లుగా కూల్చి తీరుబడిగా 1000 సంవత్సరాల వెంబడి చెక్కుతూ కూర్చున్నట్టున్నాడు. నాకు ఒక పట్టాన అక్కడి నుంచి రాబుద్ధి కాలేదు. అయితే మేము 17 మైల్స్ డ్రైవ్లో ప్రవేశించగానే మొదట ఆగిన స్టాపు, ఇంకా చూడాల్సినవి ముందు ఎన్నో ఉండడంతో తప్పక కదిలేను. అక్కడ్నుంచి కాస్త ముందుకు వెళ్లగానే వచ్చేది పాయింట్ జో. తొలి నావికులు మాంటరేకి ప్రవేశం ఇక్కడే అనుకుని పాపం నౌకలు ఇక్కడి రాళ్లకి గుద్దుకుని ప్రాణాలు కోల్పోయేవారట. ఇక్కడ రాళ్ల మీదుగా భీకరంగా పోటెత్తే సముద్రాన్ని ఒడ్డినించి చూస్తేనే భయం వేస్తుంది. అందుకే ఇక్కడి సముద్రాన్ని రెస్ట్లెస్ సీ అని అంటారు. తరువాత చైనా రాక్ వస్తుంది. 1800 ప్రాంతంలో చైనా నుంచి వచ్చిన నివాసికులు ఇక్కడి రాళ్లను ఆధారంగా చేసుకుని తమ నివాసాలు ఏర్పాటు చేసుకునేవారట. ఆ తరువాత వచ్చేది బర్డ్ రాక్. ఇది పూర్తిగా సముద్ర తీరం నుంచి విడిపోయి ఉన్న చిన్న ద్వీపం. ఒకటే పెద్ద రాయి. దీనిమీద మనకి 100లాది పక్షులు, సీల్స్, సీ లయన్సు కనిపిస్తాయి. అయితే రాయంతా రంగులు వేసినట్లు ఉన్న వాటి మలమూత్ర నిల్వలు ఆ ప్రాంతాన్ని బాగా దుర్గంధంతో నింపివేశాయి. ఒడ్డున వాసన భరించలేక త్వరగా కారులోకి పరిగెత్తాం. అక్కడ్నుంచి మరింత ముందుకు వెళితే వచ్చే సీల్ రాక్ పిక్నిక్ ఏరియాలో బద్ధకంగా ఒడ్డున నిద్రపోతున్న ఎన్నో సీల్సు, సీ లయన్లు కనిపిస్తాయి. దూరానికి అవి సముద్రపు ఒడ్డున పెద్ద పెద్ద జలగల్లా కనిపిస్తాయి. దగ్గర్నుంచి చూస్తే ఒక్కొక్కటి మనిషిని అమాంతం మింగగలిగినట్లు భారీ శరీరంతో ఉంటాయి. అవి చేపజాతికి చెందిన సాధు జంతువులంటే నమ్మబుద్ధి కాదు. ఈ మధ్యలోనే మధ్యాహ్నమైంది. ఒంటిగంట ప్రాంతానికి సముద్రం ఒడ్డున మెత్తటి ఇసుకలో టెంటు వేసి మాతో తెచ్చుకున్న ఫలహారాలు తిని విశ్రమించాం. పిల్లలు మహదానందంగా ఇసుకలో ఆట మొదలుపెట్టారు. సత్య కూడా పిల్లల వెనకే పరుగుతీశాడు. నీళ్లలోకి వెళ్ళి బట్టలు తడుపుకోవద్దని చెప్పాను వీళ్లకి. అయినా వింటేనా? సగం తడిసి వచ్చారు. ఇక అవి ఆరేంతవరకు అక్కడే ఉన్నాం. మంచి ఎండ కాస్తున్నా జూలై నెల కాబట్టి. వెలుతురు ఇసుక మీద పడి కళ్లల్లోకి సూటిగా ప్రతిబింబిస్తోంది. కాని గాలి విసురుగా ఉండడం వల్ల వేడి ఒంటికి తగలడం లేదు. పైగా సముద్రపు నీటి చల్లదనం ఒకటి. ఇక వెళ్లే ముందు టెంటు మడత పెడుతూ వాటికి ఆధారమైన మేకులన్నీ ఒక్కసారిగా లాగారు వీళ్లు. కొన్ని బాగానే వచ్చాయి, కొన్ని అంత మెత్తటి ఇసుకలోకి కళ్ళు తెరిచి మూసేలోగా లోపలికి చొచ్చుకుపోయాయి. తమాషాగా అవన్నీ వెతకడానికి మరో అరగంట పట్టింది మాకు. చివరిదైతే చాలా మేత వేస్తేనేగాని దొరకలేదు. సత్య ఇక పోదాం అంటాడు. నేను అవన్నీ దొరికే వరకు వెళ్ళొద్దంటాను. పిల్లలు ఇసుకని అటూ ఇటూ తిరగేసి కొత్త ఆట మొదలెట్టారు. చివరికి అన్నీ దొరికాక పట్టువదలను విక్రమార్కురాలా తల్లి, వస్తావా ఇకనైనా అన్నాడు సత్య నవ్వుతూ. పిల్లలకి పాఠంలా చెప్పాను, అరే ఇసుకలో టెంట్లు ఎప్పుడూ వెయ్యకూడదు అని. అక్కడ్నుంచి సముద్ర తీరం వెంబడి ముందుకు సాగుతూ పోతే తర్వాత ప్రధానమైన ద లోన్ సైప్రస్ వస్తుంది. సముద్రం ఒడ్డున ఉన్న ఎత్తైన రాతికొండ మీద చివ్వర నిలబడ్డ ఒకే ఒక్క చెట్టు అది. 250 సంవత్సరాల వయస్సు కలిగిన ఈ చెట్టుని జాగ్రత్తగా సంరక్షిస్తున్నట్టు దాని చుట్టూ కట్టిన చప్ట, ఫెన్సింగు వంటివి తెలుపుతాయి. దూరం నుంచి చూడ్డమే గాని ఆ చెట్టు దగ్గరికి నడిచి వెళ్లేందుకు అనువుగానూ ఉండదు, ప్రవేశమూ లేదు. అలా సముద్రానికి ఎదురు నిలబడినట్లున్న ఆ గంభీర వృక్షాన్ని చూస్తే మనం ఎంత చిన్నవాళ్లమో అర్థమవుతుంది. తర్వాత వచ్చే ఘోస్ట్ ట్రీ ఎప్పటినుంచో ఆకురాలి, ఎప్పటికీ చిగురించని వంకర్లు తిరిగిన భయానకమైన మోడు. అయితే ఆ చుట్టుపక్కల అలాంటి చెట్లే మరిన్ని ఉండడం విశేషం. క్యార్మెల్. అలా దాదాపు సాయంత్రం 4-5 గంటలకి మేము 17 మైల్స్ డ్రైవ్ని దాటి అటు కొసకి చేరాం. దక్షిణం వైపున ఉన్న ఊరి పేరు క్యార్మెల్. అక్కడ సముద్రం ఒడ్డుకు వెళ్లాలంటే ఎక్కడో రోడ్ల మీద కారాపుకుని సందుల్లోంచి నడిచి వెళ్ళాలి. అతి కష్టం మీద ఒక పార్కింగ్ దొరికింది మాకు. దిగువకు నడుస్తూ ఉంటే నాకు విశాఖలోని బీచ్ రోడ్లోకి నడిచెళ్లే సందులు జ్ఞాపకం వచ్చాయి. తీరా ఇసుక కనబడే చోట ఎదురుగా చూద్దుము కదా, సముద్రం ఎక్కడో దిగువన ఉంది. అక్కడ ఒడ్డున లోపలికి వెళ్లే మార్గము ఒక పెద్ద ఇసుక కొండలా ఉంది. ఆ బీచ్లో నుంచి పిల్లలు ఇసుకలో ఎడారి ఇసుక మేటల్లో జారినట్లు జారుకుంటూ వెళ్తున్నారు. సరే అందరం ఉత్సాహంగా బానే దిగాం. బోల్డ్ మంది జనం. ఆదివారం కావడం వల్ల కోలాహలంగా ఉంది సముద్ర తీరం. మాకు 1 గంట కూడా సమయం లేదు, వెనక్కి బయలుదేరాల్సి ఉంది. 1/2 గంటలో వెనక్కి వద్దామని అలాగే గంటసేపు ఆడుతూ ఉండిపోయాం. ఇక వెనక్కి వచ్చేటప్పుడు చూడాలి మా పాట్లు. ఆ ఇసుక కొండని ఎక్కలేక నా పాట్లు చూసి పిల్లలైతే ఒక్కటే నవ్వులు, మమ్మీ నువ్వు ఎక్కుతున్నావా దిగుతున్నావా అని. 1 అడుగు ముందుకి, 4 అడుగులు వెనక్కి, అది పరిస్థితి. మొత్తానికి చాలా సంతోషంగా గడిచింది అలా మా మాంటరే ట్రిప్. ఇంటికి మరో 2-3 గంటల్లో వచ్చేశాం. పొద్దుట్నుంచి అందరం తిరిగి తిరిగి అలసిపోయామేమో, పిల్లలు కారులోనే నిద్రపోయారు. అవి పౌర్ణమి రోజులు. ఒక పక్క సూర్యుడు అస్తమిస్తూనే మరోవైపు ఆకాశంలో చంద్రబింబం ఉదయిస్తుంది. ఎందుకో ఇక్కడ చంద్రబింబం బాగా పెద్దదిగా అనిపిస్తుంది పౌర్ణమి రోజుల్లో. చల్లని రాత్రిపూట మా కబుర్ల డ్రైవ్లో ఇంటికెప్పుడొచ్చామో తెలియకుండా వచ్చేశాం. బయట దేదీప్యమైన వెన్నెలలాగా మా మనసులు కూడా ఆనందంతో ప్రశాంత నిలయాలయ్యాయి.